అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకున్నాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నహా పంచ పదాయతాః త్రయశ్చతురగా తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటికి పతి అయిన వాడు పత్తినాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అనిపిస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. కృష్ణవీతాయ, యుద్ధానికి వెళ్లే సోల్జర్ ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు పరమేశ్వరుడు ఇక్కడ. ఎందుకంటే ఈ మంత్రములన్నీ కూడా శివుణ్ణి స్తుతిస్తూ వాడినవి. త్రిపురాసుర సంహార సమయంలో దేవతలందరూ రుద్రం చేసేటానికి, అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఆ ఏమి చక్కగా చేశాడు ఆయన. ఆ చేసి ఇంటికి వస్తున్నట్ట, ఆ వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతలు స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. ఆ నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. ఆ కవచం వేసుకున్న శివుడు కృత్స్న, మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్నవీతాయ, మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్నవీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే, పరిగెత్తట యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే, ఊరికినే పరిగెత్తి ఎందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకు పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు, శత్రు సంహారం కోసం ధావతే, ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలే తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాడిని పట్టి కొట్టి సత్వరాంపతే నమః సత్పురుషుల్ని కాపాడతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు గనక. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతే నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే అని ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే, వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నాం అంటే, నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం కూర్చొని రుద్రం చెప్పుకోగలమ? అక్కడ ఆయన ధావతే సత్వనాం పతే నమః కృష్ణవీతాయ పత్తీనాం పతే నమః దూతాయ ప్రహితాయ ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలున్న వారన్నిటికీ పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్నవీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతివాడికి ఆపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ని ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది, ఎవడా పని చేస్తున్నాడు లోపల, మనకు మెలకోలేదే, ఎవడా పని చేస్తున్నాడు లోపల. నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడిమను కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెళుతుందో చైతన్యం. అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఆవిడ డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. కృత్స్న వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్న వీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్ట ఆయన. అందుకే భక్తుడు అంటాడు, భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నాడు. అది భక్తుడు అంటాడు. కృత్స్న వీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతట. ఎందుకండి పరిగెత్తడం ఆయన అంటే భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవర్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవా 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 అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడై వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి? అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమై ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృత్స్న వీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడు ఆయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయలేం, అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి అటు మూడవ అనువాకంలోకి, తృతీయ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవాట, అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నిటినీ సహించట్లే ఆయన. ఈ సహించి ఉండేటువంటి వాడు అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన. ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వములు లేస్తాడు, వందింటికి లెక్క పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్నీ సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క, ఆయన లెక్క అంతా వాడు ఆయు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికి ఇది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకు పట్టవు. అందుకే సహమానాయ దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమి పట్టించుకోలేదు. పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ, ఆఖరిగా నవమానాంచాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు చెప్పాడు, పాపం ఆపుకోలేక, నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా, సరే వాడు సరదా వాడిది కానీ లే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అది విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటను అవుతాం. అంతేగాని పరమేశ్వరుడు ఏమి చేయడు, ఆయనకేం అవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి, గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకు మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించంట, అది విశేషం. అందుకు సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలుసు ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో. కర్మఫల ప్రదాత, అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు, ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా? నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవట, అవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టేట. అందుకే అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితకబాదేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన హింస కోసం, అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగబాది పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒకదాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడుండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు, ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడో చేశారుగా అనుభవించు. నివ్యాధిని ఆవ్యాధిని నాంపతే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి కల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చోరవృత్తి శిఖామణుల్ని. చోర శిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు చూడండి. ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసుకోవడానికి కాదు ఇక్కడ. ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్క కుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనా యోగాలు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం? మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిల్లింగ్ కనిపించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకు రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోర భయం ఉత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రువును చాటయోచ్చాటయ అని అంటే అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురి అయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకే ఇక్కడ చోరభయముత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక్క ఘట్టం మీకు చెప్తున్నాను తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది, వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటి ఆయన వీళ్ళందరూ ఈశ్వర భక్తులు శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది, అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరి ఇల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి, ఈ దొంగలు అందరూ ఇలా వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ 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 అని అనుకున్నాను, ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టేటమాట. పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందిట, కృష్ణ 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 అనుకోరా నీకేం పర్వాలేదు అంటే, వాడు అన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్ని ఇస్తాడా అన్నట్టండి దొంగ, అన్ని ఇస్తాడా. వెంటనే కత్తి మడిచి నమస్కారం పెట్టండి పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగ దలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాళ్ళ అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది మనను బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి, వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు మనకి, హరి హర. గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళు గుడులు మారేయని చెప్పి మనం కొట్టుకుంటున్నాం కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాళ్ళు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి, దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు, అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వ శక్తి గలవాడు, దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు లేకపోతే వంచనలు చేసేవాడే కాదు, దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు, కకుభాయే. ఆయన ఆ స్వామి ఎలా ఉన్నాడంటే నిషంగినే, కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్థేనానాం పతే నమః, స్థేన అంటే దొంగ అని అర్థం, స్థేనలకి పతి అయిన వాడు దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత శ్లోకం మంత్రంలో నిషంగన ఇషుధిమతే తస్కరాణాం పతే నమః, ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కార శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః, ఇది దొంగలే, ఒక్క దొంగలకే స్థేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్థేన అంటే గుప్త చోరులు అని అర్థం, కనబడకుండా దోచుకునేవాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం పరుసుందో లేదో సరిగ్గానే, ఎంత అసలు విడిచిపెట్టాం, ప్రతి క్షణం తరుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్థేనానాం పతే నమః, అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః, మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు. ఇంట్లోకి వస్తాడు కట్టి పడేస్తాడు, మనం చూస్తూనే ఉంటాం లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయి చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః, ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్ళతో పాటు ఉంటూ, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అంతరికి నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర, అయ్యగారు అయ్యగారు రూపం మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గర ఉన్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడు నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ 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 చెట్ట చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువుడి వల్లే. స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు, మరెవ్వరు కాదు. స్థాయునాం పతయే నమః. వీళ్ళు ఎలా ఉంటారా అంటే, వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించాడు నిషంగణ ఇషుదుమతే. వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే, కఠారులు అక్కర్లే. వంచతే పరివంచతే, మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం. ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు. పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు, అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప, మన చేత ఓటు వేయించుకున్న వాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడో మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేసిన మొన్నేమో దేవాలయాలు స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము. ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ, ఇక్కడెవడో ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాడని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే, ఎన్ని వంచనలండి. మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద దాచుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరం అంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలామంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయునాం పతయే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు. తాడింతన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయునాం పతయే నమః. నమస్తృకావిభ్యో దిగాగం సభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొర అనా ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గర ఉండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకావిభ్యో దిగాగం సభ్యో నమో నమ. అలాంటి యంత్రాలన్నీ పట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాం పతయే నమః. ముష్ణతాం పతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదున్న దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సిమధ్యో నక్తంచరధ్య ప్రకృతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయేవాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరధ్య రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి, నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసినా ఒక్కడేనో కొట్టి పడిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడట వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యచ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిదానిభ్యచ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా, దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే, దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా. అంతే కదా, ఆ విధంగా దోచుకున్నాడు. మరొకటి మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచితే. ఏమి స్కిల్ అండి వాడికి, ఇంత నైపుణ్యం వాడి దగ్గరుంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?